பிரமீனம் மாற்றம் கொண்டு வர. அருணாச்சல தீபம் சான்ஸ்கிரிட்ல அருணாச்சலம் என்றார், தமிழ்ந்து அண்ணாமலை என்றார். தர்வாத விவகாரக்கு நாமும் இங்கிலீஷ் நாமும் திருவண்ணாமலை. அப்புறம் பரமேஸ்வரடு ஒரு ரோஜன சர்வேஸ்வரடு ఈ రోజున జ్యోతి రూపంలో బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి దర్శనం ఇచ్చినటువంటి రోజు. అంటే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడికి నేను గొప్పవాణ్ణి నేను గొప్పవాణ్ణి, ఆదిత్యతులు నేను పెద్దవాణ్ణి నేను పెద్దవాణ్ణి అనేటువంటి అహంభావన కలిగితే, వారి అహంభావాన్ని తొలగించడం కోసం ఈశ్వరుడు జ్యోతి రూపంలో బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చినటువంటి రోజు ఈరోజు. మనకి పంచభూతాలకి పంచలింగాలు ఉన్నాయి. అరుణాచలం అగ్నిలింగం జ్యోతిర్లింగం, దీని తమిళనాడులో అన్నామలై అని అంటారు. అంటే అంబని కొండ అని. అంబని కొండ అంటే జ్యోతి యొక్క మొదలు విష్ణువుకి అందలేదు, ఆ చివరి బ్రహ్మదేవుడికి అందలేదు. అంటే ఇద్దరికీ అందలేదు కాబట్టి అది అందని కొండని అన్నామలై అని పిలుస్తూ ఉంటారు. ఇది ఈశ్వరుడు మానవ కోటిని తరింపు చేయడం కోసం, మానవ కోటిని అనుగ్రహించడం కోసం ఒక రూపం ధరించి వచ్చాడు. అదే జ్యోతి రూపం, అదే అగ్ని రూపం. కైలాసంలో శివుడు ఉన్నాడు, కానీ ఆచరణలో శివుడు ఉండటం కాదు అగ్రే శివుడు అని. అంటే కొండ వేరు శివుడు వేరు కాదు, శివుడే సాక్షాత్తు ఈశ్వరుడే, జీవకోటి నియమించే ప్రభువే ఆ కొండ రూపం ధరించాడు అని. ఇది పురాణాంతర్గతం. శివపురాణంలో, స్కంద పురాణంలో, లింగ పురాణంలో ఈ అరుణాచలం యొక్క వైభవం మీరు ఎవరైనా చదువుకోవచ్చు. దేవుడికి కూడా అహంభావన వచ్చిందనుకోండి, జీవుడిలాగే ప్రవర్తిస్తాడు. జీవుడికి అహంభావన పోయిందనుకోండి, దేవుడైపోతాడు. వాళ్ళకి బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అందలేదంటే దాని అర్థం ఏంటంటే, మనస్సుకి వాక్కి పరమాత్మ అందడు అని చెప్పటం. అంటే పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు. ఏ ఈశ్వరుడు అయితే కొండ రూపం ధరించాడో గిరి రూపం ధరించాడో మనల్ని అనుగ్రహించడానికి, ఆ ఈశ్వరుడే మన హృదయంలో కూడా ఉన్నాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడు. లోపల ఉన్నవాడే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు. వాడు వేరు, వీడు వేరు కాదు, ఉన్నది ఒకటే. అయితే అది మన మనస్సుకి, మన వాక్కి, మన హృదయంలో ఉన్న వస్తువు మనకు అందదు. మరి ఎవరికి అందుతుందంటే, ఎవరు మనస్సు శుద్ధమైందో, ఎవరు వాక్కు శుద్ధమైందో, ఎవరు మనస్సు నిర్మలమైందో, ఎవరు వాక్కు నిర్మలమైందో, ఎవరు మనస్సు పవిత్రమైందో, ఎవరు వాక్కు పవిత్రమైనదో, పవిత్రమైన మనస్సుకి శుద్ధమైన వాక్కు మాత్రమే ఈశ్వరుడు అందుతాడు. కానీ స్థూల బుద్ధి ఉన్న వాళ్ళకి అందడు, సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళకి అందుతాడు ఈశ్వరుడు. మనకి చర్మ బుద్ధి ఉంది, స్థూల బుద్ధి ఉంది. చర్మబుద్ధి ఉన్నవాడికి, స్థూల బుద్ధి ఉన్నవాడికి ఈశ్వరుడు హృదయంలో ఉన్నా ఈశ్వర సాక్షాత్కారం కలగదు. మనస్సు అణిగి మనకు అంతర్దృష్టి కలిగి అది హృదయంలో ప్రవేశిస్తేనే కానీ మనస్సు నశించదు. మనస్సు నశిస్తేనే కానీ మనకు తత్వం తెలియదు, సత్యము తెలియదు. సత్యము తెలిస్తేనే కానీ స్వేచ్ఛ లేదు, సుఖము లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. సత్యము తెలిసిన వెంటనే స్వేచ్ఛ కలుగుతుంది, కానీ సత్యం తెలియనంతకాలం మనం బంధంలో ఉంటాం, కానీ ఫ్రీడమ్ మనకు రాదు. ఈ అరుణాచలంలో జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చిన రోజుని మొదల చివర బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అందకపోతే మాకు అందలేదు. మాకేదో మాకు కళ్ళకి, మా స్థూల నేత్రాలకి ఈ జ్యోతి రూపం ఉపసంహరించి 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 మా స్థూల నేత్రాలకి, మా మాంసం నేత్రాలకి కనిపించి వీళ్ళు ప్రత్యక్షమని కోరారు పరమేశ్వరుడు. పరమేశ్వరుని కోరితే జ్యోతి రూపం ఏం చేసిందంటే ఉపసంహరించి 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 ఒక గురి రూపం ధరించింది. అంటే కొండ రూపం ధరించింది. ఈశ్వరుడు వేరు, కొండ వేరు కాదు. అరుణాచ కొండ అంటే ఈశ్వరుడే. అంటే రమణ మహర్షి గారు కూడా ఎక్కువ కొండ వంకే చూసేవారు, ఆ కొండనే ఎక్కువ చూస్తూ ఉండేవారు. కొంతమంది ఏమిటి చెబుతారంటే, అరుణాచలేశ్వరుడే తిరుచీలిలో జన్మించి రమణ రూపం ధరించి మళ్ళీ అరుణాచలం వచ్చాడు అని చెప్తారు. అది కదలని అరుణాచలం, ఇది కదిలే అరుణాచలం. అది నడవని అరుణాచలం, ఇది నడిచే అరుణాచలం. దాని మాట్లాడని అరుణాచలం, ఇది మాట్లాడే అరుణాచలం. అందుచేత అరుణాచలేశ్వరుడే రమణ రూపం ధరించాడు. ఇద్దరు వేరు భావన అక్కర్లేదు, వేరుగా చూడొద్దు, భేదబుద్ధి వద్దు, భేదబుద్ధి కలిగితే నోట్లో దుమ్ము పడుతుందని. అందుచేత ఈ జ్యోతి రూపం ధరించినటువంటి వాడిని వాడు ఉపసంహరించి ఉపహరించి పెద్ద కొండ రూపం ధరించాడు. అప్పుడు విష్ణుదేవుడు ఏమైనా ప్రార్థించాడంటే, ఇంత కొండను నేను పూజించగలమా? ఇంత కొండను పూజించడానికి మా దగ్గర పత్తి ఎక్కడ ఉంది, పుష్పాలు ఎక్కడ ఉన్నాయి, ఇంత కొండను పూజించగలమా అని వాడు అడిగారు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు. అప్పుడు లింగరూపం ధరించాడు. భారతదేశంలో పెద్ద శివాలయాల్లో ఏ శివాలయానికి వెళ్ళినా ఆ శివాలయం వెనకాల అరుణాచలం కథ మొత్తం దేశంలో అన్ని శివాలయాల్లోనూ ఉంటుంది. అంటే ఆదిలింగం, తొలిలింగం అరుణాచలం. అంటే మొట్టమొదటి లింగ రూపం ధరించింది పరమేశ్వరుడు అరుణాచలంలో. అన్నామయంలో లింగ రూపంలో ఉన్న శివుని బ్రహ్మదేవుడు అర్చన చేశాడు. టౌన్లో ఉన్నటువంటి లింగ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి విష్ణు అర్చన చేశాడు. టౌన్లో ఉన్నది విష్ణు ప్రతిష్ట, అన్నామలయలో ఉన్నది బ్రహ్మ ప్రతిష్ట. అసలు లింగం అంటే గుర్తు అని అర్థం, శివలింగము అంటాం. లింగం అనే శబ్దానికి అర్థం ఏంటంటే గుర్తు అని అర్థం. అంటే పరమేశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు. గుర్తు కోసం పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడు. ఈశ్వరుడికి ఒక రూపం లేదు, నామం లేదు. కానీ లింగోద్భవం లింగరూపం ఎందుకు ధరించాడంటే, రూపం లేని వస్తువుని, నామం లేని వస్తువుని మనం అనుభవంలోకి తెచ్చుకోలేం, కళ్ళతోడు చూడలేం. కానీ మన కోసం అనేక రూపాలు ధరించాడు, అనేక నామాలతో వ్యవహరించాడు. అంచేత లింగం అంటే గుర్తు అంటే ఈ పరమేశ్వరుడు అనేడు ఉన్నాడు సుమాని గుర్తు. సాకారానికి నిరాకారానికి మధ్యలో ఉంటుంది లింగం. లింగం అంటే కనిపిస్తూ ఉంటుంది మన కళ్ళకి. దానికి కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, నోరు ఉండదు, కానీ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫారమ్రస్కి ఫారమ్కి మధ్యలో ఉన్న స్థితి. అందుకే ఆయన లింగ రూపం ధరించాడు. అంటే ఒక గుర్తు కోసం, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు సుమాని మనకు తెలియపరచడం కోసం లింగ రూపం ధరించాడు. రమణ మహర్షి గారు రాకముందు కూడా అనేక మంది మహాత్ములు, అనేక మంది జ్ఞానులు, అనేక మంది మహానుభావులు, అనేక మంది మహర్షులు అరుణాచలానికి ఆకర్షించబడ్డారు. అరుణాచలం గురించి ఒక మహర్షి ఏమైనా చెప్పారంటే, అరుణాచలంలో ఈశాన్య మఠం అని ఒక మఠం ఉంది. దాన్ని స్థాపించిన వాడు జ్ఞాన దేశికర్. జ్ఞాన దేశికర్ అంటే, దేశికర్ అంటే రాజు, అంటే లీడర్. జ్ఞానానికి రాజు లాంటి వాడు, జ్ఞానానికి లీడర్ లాంటి వాడు, కాబట్టి ఆయన జ్ఞాన దేశికర్ అని పేరు వచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే, పూర్వజన్మలో ఎవరైతే జ్ఞాన మార్గంలో ఎంతో కొంత కృషి చేశారో, ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళని ఈ జన్మలో అరుణాచలం చేత ఆకర్షించబడతారు అని జ్ఞాన దేశికరు చెప్పాడు. ఈ విషయాన్ని జ్ఞాన దేశికరు చెప్పాడు. ఈ మాట అరుణాచలం ఈ రోజున దీపోత్సవం రోజున కొన్ని వేలాది మంది దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది గిరి ప్రదక్షిణం చేస్తారు. అనేక మంది ఆ గిరి ఆ ప్రదక్షిణం చేసి తరిస్తారు. ఆ దీపం చూసి వాళ్ళలో ఉన్న దోషాలను పోగొట్టుకుంటారు ఆ దీప దర్శనం వల్ల. రమణ మహర్షి గారు 1896 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన అరుణాచలం వచ్చారు. 54 సంవత్సరములు ఆయన శరీరం ఆ పుణ్యక్షేత్రంలో, ఆ పవిత్రమైన క్షేత్రంలో తిరిగాడింది. దక్షిణ భారతదేశంలో రెండు గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. అంటే అరుణాచలం అని స్మరిస్తే చాలు, అజ్ఞానం నశిస్తుంది, అహంభావం నశిస్తుంది. ఎప్పుడూ కాదు, ఇప్పుడే ఎక్కడే నశిస్తుందని. అంటే ఎవరైతే ప్రేమగా హృదయపూర్వకంగా నిండి మనస్తో అరుణాచలం 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 అని ఎవరైతే స్మరించారో వాళ్ళ యొక్క అజ్ఞానం నశించబడుతుంది అని. మనకు ఎవరికైనా దుఃఖం వస్తుంటే, మనకు ఎవరికైనా అశాంతి వస్తుంటే, మనకు ఎవరికైనా మానసిక బాధకు గురి అవుతుంటే లోపల మనకు అజ్ఞానం ఉందని గుర్తు. అజ్ఞానం నశిస్తేనే కానీ జ్ఞానం కలగదు. అక్షర మనమాలలో మొట్టమొదటి దీపం చాలు మనకి. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. మిగతా విషయాలని చాలా డీటెయిల్స్ చెప్పాడు, అది అటించండి. అంటే అరుణాచలం, అరుణాచల శివ అని కూడా అక్కర్లేదు, అరుణాచలం 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 అని ఎవరైతే నిరంతరం మనసులో స్మరించుకుంటున్నారో, ఎవరైతే నిరంతరం మనసులో ధ్యానం చేసుకుంటున్నారో, ఎవరైతే ఆ నామాన్ని జపించుకుంటున్నారో, వాళ్ళకి వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తిభావాన్ని, అహంభావాన్ని, అజ్ఞానాన్ని తొలగిస్తాడు అరుణాచలేశ్వరుడని మొట్టమొదటి చెప్పవలసినదంతా కూడా ఆ మొదటి ద్వీపదలోనే చెప్పి మిగతా విషయాన్ని డీటెయిల్గా చెప్పడం కోసం మిగతా ద్వీపదలు చెప్పాడు. మనం తరించడానికి మొట్టమొదటి ద్వీపద చాలు. అలాగే భగవద్గీతలో మీకు 18 అధ్యాయాలు అర్థం అవ్వడం కోసం 2 అధ్యాయాలు చాలు. అంటే ద్వితీయము అద్వితీయము అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి అని చెప్తారు. కాశీలో మరణిస్తే మోక్షం అని చెప్తారు, అరుణాచలంలో మరణించక్కర్లేదు స్మరించినా చాలు మోక్షం వస్తుందని. అంటే కాశీలో మరణించడం కష్టం కానీ అరుణాచలాన్ని స్మరించడం కష్టం కాదు. త్వరగా వెళ్ళి మనం అక్కడ మరణించడానికి కాశీ 4 సంవత్సరాలు ఉన్నా మళ్ళీ ఇంటికెళ్ళి చూసొద్దామని మళ్ళీ ఇంటికి వస్తే ఇంటికెళ్ళి చచ్చిపోతాం మనం. అంటే మరణించడం కష్టమే, స్మరించడం తేలిక, ఎక్కడన్నా స్మరించుకోవచ్చు. అయితే స్మరించాలనే బుద్ధి కూడా, మన హృదయంలో దోషాలు ఉంటే భగవంతుని స్మరించాలనే బుద్ధి కూడా, వివేకం కూడా మనకు కలగదు. భగవంతుడు చెప్పిన మాట ప్రతి వాక్యం కూడా సత్యమే, కానీ మనకున్నటువంటి ఆ వాసన యొక్క వేగం, అంటే మనకున్న తలంపుల యొక్క వేగం ఆ మాటల్ని అర్థం చేసుకునేవు, మన వాసన మన భ్రాంతిలో పెడుతుంది, మన మనసులోకి వచ్చి సంకల్పాలను నిజమనిపిస్తుంది, భగవంతుడు చెప్పిన మాటలన్నీ అనిజం అనిపిస్తూ ఉంటాయి. ఇది మన మనసులో ఉంటుంది దోషం. అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మానసికంగా శారీరకంగా వేదన గురి కాకపోతే, ఎంతో కొంత బాధపడకపోతే మనకు దైవానుగ్రహానికి పాత్రుడు కాలేము, ఎంతో కొంత కృషి చేస్తేనే కానీ దైవానుగ్రహానికి పాత్రుడు కాలేము. శారీరకంగానే సఫర అవ్వలసి ఉంటుంది, మానసికంగా కూడా సఫర అవ్వలసి ఉంటుంది. అంటే శరీర మనస్సును కూడా ఇంటింపు చేయాలి, శరీరాన్ని కూడా శిక్షణలో పెట్టి, ఇంద్రియాలను శిక్షణలో పెట్టి, శరీరాన్ని కండిషన్లో పెట్టాలి. ఇన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తేనే కానీ భగవద్ అనుభవం కలగదు. కానీ నువ్వు మటుకు ఏం చేశావంటే, నాకు శారీరకంగా మానసికంగా నన్ను ఇబ్బందులకు గురి చేయకుండా, బాధకు గురి చేయకుండా అహంభావాన్ని తీసుకుని స్వరూపాన్ని నాకు ఇచ్చావు, నా అజ్ఞానాన్ని నువ్వు తీసుకుని జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, ఇది విర్రువాళ్ళు చేసే పని, కానీ భక్తుల పట్ల నీకు ఆ ప్రేమ ఉంది కాబట్టి విర్రి పనులు చేస్తున్నావు అన్నాడు. తెలివైన వాళ్ళు మన అహంభావం ఇస్తే వాళ్ళు జ్ఞానాన్ని మనకి ఇస్తారా? తెలివి గల వాళ్ళు ఎవరో అలా ఇవ్వరు. కానీ అరుణాచలేశ్వరుడు విర్రి పనులు చేస్తున్నాడు అట్టండి, తెలివి తక్కువ పనులు చేసుకుంటున్నాడు అట్టండి. ఏంటి నా తెలివి తక్కువ పనులు? ఈ జీవకోటి భక్తుల యొక్క అజ్ఞానాన్ని తీసుకుంటున్నాడు అట్టండి, ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నాడు అట్టండి. అంటే వీళ్ళ దగ్గర రాగి తీసేసుకుని ఆయన బంగారాన్ని ఇస్తున్నాడు. దైవ మనిషి నిన్ను దయగా నన్ను పూర్ణ నాశమైన స్థితిది అరుణాచల. మేము అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు దేవుడని, ఏదో చూద్దాం మనం కూడా చూద్దాం, నీ దగ్గరికి వచ్చాను, ఎలా వచ్చిందాకుండా ఏం చేశావంటే నన్ను పూర్తిగా వేరుతో సహా నాశనం చేసి విడిచిపెట్టావు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి జీవుడికి దేహాభిమానం ఉంటుంది, ప్రతి జీవుడికి దేహబుద్ధి ఉంటుంది, ప్రతి జీవుడికి ప్రకృతి గుణాలు ఉంటాయి, ప్రతి జీవుడికి జీవగుణాలు ఉంటాయి. నువ్వేం చేశావంటే దేవుడు అని నిన్ను చూడటానికి నేను వస్తే, నేనే ద్వైత బుద్ధితోటే ఇచ్చాను, నీ వేరు నేను ఏదైనా బుద్ధితోటే నీ సమీపంలోకి వచ్చాను. వచ్చిన కాకుండా నువ్వేం చేసావంటే, నా దేహాభిమానాన్ని తీసేశావు, దేహబుద్ధిని నశింపజేశావు, తర్వాత దేహాభిమానాన్ని పెంచే గుణాలన్నీ తీసేశావు, ఆ దేహాభిమానాన్ని పెంచే వాసనలన్నీ కూడా భస్మం చేశావు. భస్మం చేసి ద్వైత బుద్ధితో నేను సమీపించిన నాకు ఆ ద్వైత బుద్ధిని తొలగించి అద్వైత బుద్ధిని కలగజేసి, అద్వైత సిద్ధిని కలగజేసి, అనుపత్వం నా అనుభవంలోకి వచ్చేలాగా చేసావయ్యా. అంటే ఏదైతే నేను 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 అనుకుంటున్నాను, దేనికోసమైతే నేను జీవిస్తున్నాను, నేను నేను అనుకున్న దాన్ని నాకు కాకుండా చేసేసి, నాలో ఉన్నటువంటి ఖండత్వాన్ని చేసేసి, నీలో ఉన్నటువంటి అఖండ స్వరూపాన్ని నన్ను నాకు ఇచ్చి, నాకు ప్రసాదించి, నన్ను అనుగ్రహించావయ్యారు నాచరేశ్వరుడు. అంటే నన్ను పూర్ణ నాశనం చేసావంటే అర్థం ఏంటంటే, దేహాభిమానాన్ని తీసేశావు, దేహబుద్ధిని నశింపజేశావు. గురూపమైనట్టి కరుణా సముద్రము కృప చేసి నన్ను ఏడు అరుణాచల. నువ్వు కొండ రూపంలో కనిపిస్తున్నావు, కొండ రూపంలో కనిపిస్తున్నావంటే నువ్వు రాళ్ళగొట్టవు కాదు, నువ్వు ప్రేమస్వరూపుడు, నువ్వు జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. మాంసపు నేత్రాలకి కొండ రూపంలో కనిపిస్తున్నావు, రాళ్ళ గొట్ట కింద కనిపిస్తున్నావు, కానీ నువ్వు కరుణా సముద్రుడివే, నువ్వు కరుణా సముద్రంలో అరుణాచలేశ్వర, నువ్వు కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. అంటే మన దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకు ఇవ్వగలం, కానీ మన దగ్గర లేనిది మనం ఇతరులకు ఇవ్వలేము. అనుగ్రహించడానికి సమర్థుడు, అనుగ్రహించే శక్తి గలవాడు నువ్వు. అంటే నేను నేను సమీపించాను కాబట్టి నన్ను అనుగ్రహించి, నన్ను ఆశీర్వదించి, నన్ను తలింపజే అరుణాచలేశ్వర. కొంతమంది ఏదో నువ్వు రాళ్ళ గుట్టనుకోవచ్చు, కానీ సాక్షాత్తు ఈశ్వరుడే, సాక్షాత్తు కరుణాస్వరూపుడే. నీ దగ్గర ఉన్నదే కరుణ, నీ దగ్గర ఉన్నదే అనుగ్రహం. నీ చూపు అనుగ్రహం, నీ స్పర్శ అనుగ్రహం, నీ మాట అనుగ్రహం, అంతా అనుగ్రహమే, అంతా అనుగ్రహమే. కానీ ఎప్పుడు మౌనంగానే ఉంటావు. ఏం చేస్తావు? మౌనంగా ఉంటావు, కానీ నువ్వు మాట్లాడవు. ఇందులో ఒక రహస్యం ఉంది. ఇది మనకు కూడా వర్తిస్తుంది, నీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మనం నిగ్రహం సాధించాలనుకున్నాడు, తక్కువ మాట్లాడటం మంచిది. అధికంగా మాట్లాడే వాళ్ళకి, ఎక్కువ మాట్లాడే వాళ్ళకి మనో నిగ్రహం కష్టం అవుతుంది. ఒకసారి అనవసరం మాటలు మాట్లాడేసి ఐఎమ్ సారీ అంటారు చాలా మంది. ఏదో మాట్లాడేస్తారు, ఏదో పొరపాటుగా మాట్లాడేమనుకుంటారు, మళ్ళీ ఐఎమ్ సారీ అంటారు. మాటలు తక్కువ మాట్లాడటం వల్ల, అంటే మితంగా మాట్లాడటం వల్ల, ఎతోగా మాట్లాడటం వల్ల మనోనిగ్రహానికి ఆ మాట సహకరిస్తుంది. అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల మనసు విజృంభిస్తుంది, కానీ మనసు నశిస్తుంది. అంచేత మాటలు మనం తక్కువగా మాట్లాడి ఎక్కువ ఆలోచించడం మంచిది. విషయ జ్ఞానం అంటారు, కానీ విషయ జ్ఞానంలో ఏమి జ్ఞానం అన్నది మొత్తం అంతా అజ్ఞానమే. కానీ విషయ జ్ఞానంలో మనకు పట్టెళ్ళిపోతుంది. కానీ ఉన్నదల్లా ఆత్మజ్ఞానం ఒకటి. ఆత్మజ్ఞానం అన్నా, మోక్షం అన్నా, నిర్వాణ స్థితి అన్నా, స్వర్గరాజ్యం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు నువ్వు. అంటే నీ స్వరూపమే జ్ఞానం. అయితే నువ్వేం చేస్తావంటే, నేను నిన్ను స్మరించుకుంటున్నాను, ఈ స్మరణ యొక్క ఫలితంగా నన్ను నీ అనుగ్రహమైన దుప్పటితోటి కప్పి నాకు శాంతిని ప్రసాదించి ఈ భర్త సైకుడి జన్మ మరణ ప్రవాహం నుంచి నన్ను ఒడ్డుకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అరుణాచలానికి మీద ఉంది. నేను ఇంటికాంచి పిరికిపడి భయపడి వాళ్ళను నాకు బంధువులను విడిచిపెట్టేసి, స్నేహితులను విడిచిపెట్టి, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి, నానుకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి ధైర్యంగా పరిగెత్తుకొచ్చేసాను అరుణాచలం. వెనక్క చూడలేదు. నేనంత ధైర్యంగా వచ్చినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి నీకు అధైర్యం ఎందుకు? నీకు పిరికితనం ఎందుకు? అటువంటి కరువుతు నువ్వు కూడా చూపించి నన్ను అనుగ్రహించు. ఒకవేళ నన్ను అనుగ్రహించు అనుకో, నీకే అపకీర్తి వస్తుంది, నాకేం అపకీర్తి కాదు. ఆ రమణస్వామి అరుణాచలేశ్వరుని నమ్ముకున్నాడు, నమ్ముకున్నా కానీ జ్ఞానాన్ని ఇవ్వలేదనేటువంటి అపకీర్తి లోకంలో నీకు వస్తుంది కానీ నాకు రాదు అని అక్షర మనమాలలో చెప్పాడు అరుణాచలేశ్వరుడు. అందుచేత నువ్వు చిరకాలం ఉండాలి. రమణ మహర్షి వచ్చిన శరీరాలు లాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఏం చేయాలంటే, మమ్మల్ని నువ్వు చిరకాలం ఉండి, కలకాలం ఉండి, నువ్వు జీవకోటి నిన్ను ఎవరైతే నిన్ను స్మరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు తరింపు చేయవలసినటువంటి బాధ్యత నీకు ఉంది, నువ్వు చిరంజీవిగా ఉండాలి అని అక్షర మన మాలలో రమణ మహర్షి గారు ఆ ధ్రీ యొక్క వైభవాన్ని గురించి చెప్పారు. అంటే ఈ రోజున చాలా అతి వైభవంగా తిరువన్నమలైలో జరుగుతుంది దీపోత్సవం. అక్కడ మొదటి ఇంపార్టెన్స్, ఫస్ట్ ఇంపార్టెన్స్ కొండకి. ముందు కొండ రూపం ధరించే, తర్వాత లింగరూపం ధరించాడు. ఈ రోజు ఉదయం మొదలు రేపు ఉదయం వరకు కొన్ని లక్షలాది మంది గిరి ప్రదక్షిణం చేస్తారు. అందుకే రమణ మహర్షి గారు కూడా గిరి ప్రదక్షిణం చేయమని చెప్పేవారు. ఆ గిరి ప్రదక్షిణం ఒకసారి నువ్వు ప్రదక్షిణం చేస్తే ఆ తర్వాత నిన్నే అది ఆకర్షిస్తుందని చెప్పారు. గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఈ పవిత్రత, ఏకాగ్రత సంపాదించుకుంటే మనకు వస్తువు తెలుస్తుంది. అంటే చావులేని స్థితిని పొందొచ్చు. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. ఒకటి ప్యూరిటీ, రెండు కాన్సన్ట్రేషన్. ఈ రెండు మనం కష్టపడి కల్టివేట్ చేసుకుంటే, సంపాదించుకుంటే, అంటే ఈశ్వరు యొక్క అనుగ్రహం పొందడం కోసం అర్హత వస్తుంది. ఎప్పుడైతే అర్హత వచ్చిందో, యోగ్యత వచ్చిందో, వస్తువులు మనం పొందగలము. ఆ వస్తువు మనం అనుభవైక వైద్యం చేసుకోగలం. ఎప్పుడు? పవిత్రత ఉన్నప్పుడు, ఏకాగ్రత ఉన్నప్పుడు. ఈ రెండు చాలా ముఖ్యం. సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తగ్గుతుంది. భగవంతుని స్మరించుకుంటాంటే ప్రాపంచిక విషయాలతో సంబంధం తగ్గుతుంది. న్యూస్ పేపర్ చదువుతాంటే ప్రాపంచిక విషయాలతో సంబంధం పెరుగుతుంది. చేసి స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళతోటి చూచే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, చెవులతోటి వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనకు అవసరం లేని విషయాలు వినకూడదు. మనకు అవసరం లేని విషయాలు విన్నా, మనకు అవసరం లేని విషయాలు మాట్లాడినా, మనకు అవసరం లేని విషయాలు ఆలోచించినా, ఆ పెళ్లి కూతుర్ని తెరచాటు నుంచి చూస్తూ ఉంటారు కొంతమంది. ఇంక తెర తీయకముంది అలా అహంభావం వచ్చి లోపలి నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. ఇలాగ చూస్తూ ఉంటుంది మన అహంభావం వచ్చింది. మన అహంభావం ఏం చేస్తాయంటే మనకు అవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం అనుకోండి, అవసరమైన విషయాలు ఉంటాం అంటే ఇహానికి ఉపయోగపడవు, కొన్ని మాటలు పరానికి ఉపయోగపడవు. ఈ మాటలు అన్ని పెంచుకుంటున్నాం అనుకోండి, అహంభావం వచ్చి ఇలాగొచ్చి చూసి చూసి నెమ్మదిగా వస్తుంది, వచ్చి కూర్చుంటే తర్వాత ఆక్రమించుకుంటుంది. అంటే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, యూస్లెస్ థాట్స్ తోటి, వేని థాట్స్ తోటి, వేని యాక్షన్స్ తోటి, వేని వర్డ్స్ తోటి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని. ఇక్కడ అన్న మహర్షి గారు చెప్పింది ఒకటే సూత్రం చెప్తున్నారు, నువ్వు నీ అహంభావాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించకు, భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించు. భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తే నువ్వు నీకు భగవద్ అనుభవం కలుగుతుంది. దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తే నువ్వు బంధింపబడతావు. ఆ రోజుకి ఆ రోజు నీకు చీకట్లో పడిపోతావు, బంధింపబడతావు నువ్వు. అంచేది నువ్వు బంధంలోంచి బయటపడాలంటే భగవంతుని కేంద్రంగా పెట్టుకుని జీవించు. ఇప్పుడు మనం ప్రపంచానికి దగ్గరగా ఉన్నాం, ప్రకృతికి దగ్గరగా ఉన్నాం, జీవలక్షణాలకి దగ్గరగా ఉన్నాం, దైవానికి దూరంగా ఉన్నాం. ఈ సత్పురుషులు ఏం చేస్తారట, బల్లకట్టులాగా ఉపయోగపడతారట. ఎలాగా ప్రపంచానికి మనం దూరం చేస్తుంది, దైవానికి దగ్గర చేస్తుంది ఏది? సజ్జన సాంగత్యం. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? దైవానికి దూరం చేస్తుంది, ప్రపంచానికి దగ్గర చేస్తుంది. అంటే లోకవాసన పెంచుతుంది, దేహవాసన పెంచుతుంది దుష్ట సాంగత్యం. సజ్జనతో సాంగత్యం ఏమిటంటే నీకు దైవం దైవ సన్నిధిలో చేరుస్తుంది. దైవ సన్నిధిలో చేర్చడమే కాకుండా నీకు ఆ దైవీ లక్షణాలు కలగటం కోసం ఒక సజ్జన సాంగత్యం చేయటంలో పునర్జన్మ హేతువులన్నీ, అంటే ఏ వాసనలు అయితే నీకు పునర్జన్మ తీసుకొస్తాయో ఒక వాసన అనేది కూడా ఒక సత్పురుషులతో సాంగత్యం వల్ల, స్వాధిజన్యులతో సాంగత్యం వల్ల అన్నీ నశిస్తాయి. హోలీ కంపెనీ, హోలీ బుక్స్ అంటే నువ్వు చదవటం పవిత్రమైన, కళ్ళకు కనిపించిన ప్రతి పుస్తకం చదవకూడదు మనం. హోలీ బుక్స్ చదవటం వల్ల పవిత్రమైన గ్రంథాలు చదవటం నీకు పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. పరమ పవిత్రంతో నువ్వు స్నేహం చేయటం వల్ల వాళ్ళ యొక్క శక్తి తరంగాలు, శాంతి తరంగాలు, కాంతి తరంగాలు వచ్చి నీ బ్రెయిన్ మీద పనిచేస్తాయి, అంటే నీ బుద్ధి మీద పనిచేస్తాయి. పనిచేసి ఏం చేస్తాయంటే నీ ముఖాన్ని భగవంతుడి వైపుకి తిప్పుతాయి. భగవంతుడు ఏం చేస్తాడంటే మన బలహీనతను తొలగించుకోవడానికి ఒక కొత్త శరీరం ఇస్తాడు. ఈ శరీరంలో చేయవలసిన ప్రయత్నం చేస్తాం కానీ అన్ని బలహీనతలు తొలగించుకోలేము. అప్పుడు కొత్త శరీరాన్ని ఇస్తాడు, అక్కడ సాధన చేసి ఆ శరీరం ద్వారా తొలగించుకోమని చెబుతాడు. అక్కడ తొలగించుకోలేము ఇంకో శరీరాన్ని ఇస్తాడు. మనలో ఉన్న బలహీనతను తొలగే వరకు మనకు పునర్జన్మలు వస్తాయి. శవాలను వేయవలసిందే, శ్మశానానికి వెళుతూ వెళ్ళవలసింది. మీరు ఇంకా రాజీ లేదు, కాంప్రమైజ్ అనే సమస్య లేదండి. అయితే భగవంతుడు అనుగ్రహ స్వరూపుడు కాబట్టి గత జన్మల గొడవలు మనకు జ్ఞాపకం ఉండట్లేదు, భవిష్యత్తులో కూడా మనకు జన్మలు ఇస్తున్నాడు. ఉద్దరిస్తున్నాడంటే మనలోంటి డిఫెక్ట్స్ నుంచి, మనలోని సిన్స్ నుంచి, మన మైండ్లో ఉన్న డిజార్డర్స్ నుంచి బయటకు రావడం కోసం భవిష్యత్తులో కూడా మనకు దేహాలు మనకు కలగజేస్తున్నాడు. గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు, అనేక జన్మలు నేను ప్రయత్నం చేయటం వల్ల సుగుణాలు సంపాదించుకుని, దైవ సంపద సంపాదించుకుని ఈ జన్మలో నేను బుద్ధ హుడ్డి పొందాను. ఒక జన్మలో ఇది రాదు, ఇందులో షార్ట్ కట్స్ అంటే ఏం లేవు. నేను అనేక జన్మల కృషి చేశాను, ఆ కృషి ఫలితంగా ఈ జన్మలో ఈ నిర్వాణ స్థితిని పొందాను. పునర్జన్మ కూడా మనకు ఎందుకు అవసరం అంటే మనలో బలహీనతలు లేవనుకోండి, దేహాభిమానం లేదనుకోండి, పునర్జన్మ అవసరం లేదు. ఉందనుకోండి, మనం ఏడవలసిన ఏడుపు ఎక్కువ ఉందనుకోండి, ఆ పునర్జన్మ ఇస్తారో ఆ దేహం ద్వారా ఏడవాలి. ఏడుపు మిగిలిపోతే మనకు ఏదైనా అశాంతి మిగిలిపోయింది అనుకోండి, పునర్జన్మ ఇస్తారు, ఆ జన్మ ద్వారా మళ్ళీ అశాంతిని పోగొట్టుకోవాలి అని చెప్పి భగవాన్ చెప్పారు. ప్రతి జన్మలోనే తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మలోనే పరిసరాలు ఉంటాయి, ప్రతి జన్మలోనే బంధువులు ఉంటారు, ప్రతి జన్మలోనే స్నేహితులు ఉంటారు, ప్రతి జన్మలోనే విరోధులు ఉంటారు. కానీ ప్రతి జన్మలోనే మనకి సద్గురువు దొరకడు. అంటే మానవ దేహం రావటం ఒక ఎత్తు, తర్వాత మోక్షం సంపాదించాలని ఆకాంక్ష లోపల నుంచి ఉదయించి ఎరైజ్ రావటం ఒక ఎత్తు, ఒకవేళ మోక్షం సంపాదించాలనే కాంక్ష వచ్చినప్పటికీ ఆ కాంక్షను ఫుల్ఫిల్ చేసే గురువు దొరకడం కూడా మరింత కష్టం. అంటే పూర్వజన్మలో ఎన్నో నిష్కామకర్మలు చేస్తే, ఎంతో నిష్కామకర్మ చేస్తేనే కానీ, ఎంతో సెల్ఫ్లెస్ వర్క్ చేస్తేనే కానీ ఇన్ని అవకాశాలు ఈ జన్మలో మనకు దొరకవు. ఇప్పుడు మనకి సత్యానందం చేసుకున్నా, ఇంటికాడ ఏ పూజ చేసుకున్నా దీపారాధన చేస్తారు, జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఎందుకు జ్యోతి ప్రజ్వలన అంటే ఆ వెలుగు యొక్క ప్రాముఖ్యత, ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనకు తెలియటం కోసం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మనం ఏ పూజ చూసుకున్నా ముందు దీపారాధన చేయిస్తారు. ఎందుకు దీపారాధన? పక్కన సూర్యుడు ప్రకాశిస్తాడు, ఈ దీపం ఎందుకు? అంటే వెలుగు యొక్క ప్రాముఖ్యత మన బ్రెయిన్కి పట్టించడం కోసం. ఆ జ్ఞానం, వెలుగు జ్ఞానం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం మన మెదడుగా పట్టించడం కోసం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అంతే, పెద్ద పెద్ద శారీరకంగా ఎక్కువ కష్టపడి మానసికంగా ఎక్కువ కష్టపడి సాధనలో కల అంత చేసే శక్తి నీకు లేకపోతే హోరీ కంపెనీ సాధు పురుషులతో సహవాసం చేసినప్పటికీ నీలో ఉన్న టెండెన్సీస్, నీలో ఉన్న వాసనలు నశిస్తాయి. నీ శరీరం చనిపోకముందే నీ హృదయంలో ఉంటుండే చావులేని వస్తువును కనుక నువ్వు తెలుసుకుంటే నీకు అమృతత్వం కలుగుతుంది. ఇక్కడ నీకు జీవన్ముక్తి స్థితి అవుతావు, దళితులు నీవు ఇక్కడ గుణాతీతులు అవుతావు, శతప్రజ్ఞుడు అవుతావు. అంటే నిశ్చలమైన జ్ఞానం కలుగుతుంది, నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది, నీకు ఇంకా సందేహం కలగదు. అంటే అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూడొచ్చును, అంత స్పష్టంగా నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు గోచరిస్తూ ఉంటుంది. నీ డౌట్ ఫ్రీ నాలెడ్జ్ నీకు కలుగుతున్నాను. నువ్వు లోక విచారణ చేయటం వల్ల దేహభావన పెరుగుతుంది, ఆత్మవిచారణ చేయటం వల్ల దేహభావన తగ్గుతుంది. నువ్వు ఆత్మవిచారణ చేస్తే నువ్వు దేహం లేనిగా భావం నీకు ఎంత బలంగా ఉందో, ఆత్మవిచారణ కనుక చేస్తే నేను ఆత్మ అనే భావన అంత బలంగా నీకు కలుగుతుంది. అందుకే సందేహం లేదు, నువ్వు చేసి చూడాలి. అంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు దురలవాట్లోంచి, దురభ్యాసాల్లోంచి, కుయుక్తుల్లోంచి కనుక నువ్వు విడుదల పొందితే లోపలన్న వస్తువు నీకు నార్మల్గా అది వ్యక్తం అవుతుంది. ఒకటి మనస్సు, రెండు మాట, మూడు చేత. ఈ మూడు కనుక నిదానంగా ఉంటే ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతాము. ఎప్పుడైతే ఈశ్వర అనుగ్రహానికి నువ్వు పాత్రుడు అయ్యవో లోపలన్న వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. అంటే నీ పంచభూతాలు లేనప్పుడు, ఈ జీవకోటి లేనప్పుడు ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. ఈ పంచభూతాలు కూడా దాన్ని ఏమీ చేయలేవు. అక్కడ తలంపులు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, కామక్రోధాలు ఉండవు. ఈ ఏమి ఉండకపోతే నా మాట ఏంటంటే నువ్వు కంగారు పడకు, నువ్వు ఉంటావు. ఇదేంటంటే మరి రాగద్వేషాలు ఏమి ఉండకపోతే, మరి ఏమి ఉండకపోతే నాకు కాలక్షేపం ఏంటంటే నువ్వేం కంగారు పడకు, నువ్వు ఉంటావు. నీకు దుఃఖం తీసుకొచ్చే కారణాలు ఏమి ఉండవు, నువ్వు ఉంటావు. నువ్వు ఉంటే ఉన్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఏ తరంపు వచ్చి నేను బాధించదు. అదే మోక్షస్థితి, అదే నిర్వాణ స్థితి. భగవంతుడు మనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎవరిని చూసి మనం అసూయపడకూడదు, అంతా మనం. అంటే ఎవరినైనా చూసి మనం అసూయపడుతున్నామంటే మనిషి మనం అసూయ చివరికి తిరిగి మనకే వస్తుంది. మనం ఏది చేస్తే తిరిగి ఎదురు మనకు అదే వస్తుంది. కృష్ణుడు కూడా ఏమని చెప్పాడంటే, నువ్వు అనసూయుడు అర్జున, అసూయ ఎలా ఉంటుందో నీకు తెలియదు, అంచేత నీకు భగవద్గీత శాస్త్రాన్ని చెబుతున్నాను అన్నాడు. నీ పేరే అనసూయుడు, నీకు అసూయ ఎలా ఉంటుందో తెలియదు, అంచేత నీకు ఈ గీతాశాస్త్రాన్ని. ఒక్క మంచి గుణానికి లొంగిపోయాను నేను. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఏదో ఒక మంచి గుణాన్ని ప్రాక్టీస్ చేయండి. అన్ని మొత్తం అన్ని కలగా పొడగం చేసి సాంబార్ చేసేసుకుని అన్ని ఒక్కసారి అక్కర్లేదు. ఏదో ఒక మంచి గుణం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మిగతా అన్ని మంచి గుణాలు వచ్చేస్తాయి. లేదా సహనం తీసుకోండి, సహనం గుణం తీసుకుంటే మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, లేకపోతే అన్ని మంచి గుణాలే నీకు వచ్చేస్తాయి. సహనం అంటే సహనం కాదు, ఏదో గ్రేట్ క్వాలిటీ, ఏదో గుడ్ క్వాలిటీ, దాన్ని తీసుకుని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మిగతా అన్ని వచ్చి మిమ్మల్ని వరిస్తాయి. కృష్ణుడు గీతలో చెప్పాడు, అజీర్తి రోగం ఉన్నాడు ఎన్ని తిన్నా ఒకటే, ఎప్పుడు ఉసూరుమంటుంటాడు, ఎండ చేస్తూ ఉండనుకుండా ఒక తింటా ఉంటాడు. మామూలుగా మనం తిన్నట్టు అడి చేస్తుండ, రేణింపు ఉండదు, ముఖంలో కాంతి ఉండదు, ఆ పొట్ట వేసుకుని అలా ఉసూరుమంటే ఉంటాడు. తింటాడు, తింటాం, దానికి ఏం రేణింపు ఉండదు, అజీర్తి రోగం ఉన్నవాళ్ళకి అనేక మాట చెప్పాడు కృష్ణుడు. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నీకు ధైర్యం అనేది లేకపోతే మిగతా ఎన్ని మంచి గుణాలు ఉన్నా, అజీర్తి రోగం ఉన్నవాడు ఎన్ని తిన్నా వాడికి రాణింపు ఉండదు. ఒక ధైర్యం అనేది లేకపోతే మిగతా ఒకవేళ మంచి గుణాలు ఉన్నాయి రాణించమని చెప్పాడు. బ్రహ్మ మహర్షి గారిని అడిగారు, గీతాసారం రెండు మాటల్లో చెప్పాను, 700 శ్లోకాలు చదవలేకపోతున్నాం. 700 శ్లోకాలు చదవలేకపోతున్నాం, ఇదే రెండు ముక్కల్లో చెప్పేస్తే మేము పోతామని చెప్పాడు ఆయన. బ్రహ్మ మహర్షి గారు కూడా ఉబ్బిడి మనిషి, 20 వాక్యాలను ఒక వాక్యంలో రాయమంటే మునగాడు ఆయన రాసేస్తాడు. భగవద్గీత అంతా రెండు ముక్కల్లో చెప్పారు అక్కడ. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీ మామూలుగా ఏదో పని చేస్తున్నావు కదా, నీ దేహ ప్రారంభానికి భగవంతుడు పని కేటాయించాడు కదా, ఆ పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ఇష్టంగా చేస్తే పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసన రావు, వెళ్ళిరమ్మన్నాడు. అయిపోయింది గీత అంతా. నా దేహ ప్రారంభానికి భగవంతుడు ఒక పని అప్పగించాడు అందరికి, అందరూ ఒకే పని చేస్తే ఇది లోకం ఎలా అవుతుంది? అంటే నీకు ఎవరికి నీ ప్రవృత్తికి అనుసరించి నీ ప్రారంభంలో ఏ పని ఉందో ఆ పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చెయ్యి, ప్రేమ లేకుండా చేయొద్దు, ప్రేమతోటి చెయ్యి. అలా చేస్తావు అనుకో, ఇష్టంగా చేస్తావు అనుకో, ప్రేమగా చేస్తావు అనుకో, నువ్వు చేసే పని నీకు మోక్షాన్ని పొందడానికి ట్రైనింగ్ ఇచ్చి అది పొందింపజేస్తుంది. భగవద్గీత సారం అంతా ఏంటంటే, ముందు నేను నిష్కామ కర్మ చెయ్యి, ఎంతో కొంత స్వార్థం తగ్గించుకుని ఒకేసారి మనకు మొత్తం అంత స్వార్థంలో బయటికి రాలని, ఎంతో కొంత రెడ్యూస్ చేసుకో స్వార్థం, స్వార్థం రెడ్యూస్ చేసుకుని ఎంతో కొంత సెల్ఫ్లెస్ వర్క్ చేయి. నేను నరకంలోంచి భయంకరమైన లోకాల్లోంచి నేను విడుదల చేస్తున్నా, నువ్వు చేస్తున్నట్టు సెల్ఫ్లెస్ వర్క్, ఆ నిష్కామ కర్మ వాళ్ళు ఏమవుతున్నది, నీకు భక్తి కలుగుతుంది. చాలామంది భక్తిని తేలిగ్గా చూస్తారు, భక్తి అంటే పుల్లాంటిది, ఎంత కష్టపడితేనే కానీ అది కూడా రాదు. ఈ భక్తి లేని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఏదో రెండు వాళ్ళు భక్తిగా ఉంటున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఎంత కష్టపడితే ఆ భక్తి వచ్చిందో మనకు తెలియదు. నీకు ఎప్పుడైతే భక్తి కలిగిందో, నీ భక్తి ఆత్మజ్ఞానానికి సహకరి, అంటే జ్ఞానం కలగడానికి సహకరిస్తుంది. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో, అప్పుడు నీ ఈశ్వర స్వరూపాన్ని పొందుతావు. ఇంతే భగవద్గీత సారం అంత. ఆత్మబంధువులారా, కుట్ర అంతవి కోసి గుణముగా పాలించు గురు రూపమైన గురువు అరుణాచలం. అంటే రమణ మహర్షి అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ ఈ జపద చెప్పాడు. ఈ జపద ఆయనకెందుకు, ఆయనకేం అక్కర్లేదు, జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మనవి కల్పితుంది అని చెప్పినటువంటి రమణాచార్యుడికి ఈ జపదలు అక్కర్లేదు, ఇక మన కోసం రాయబడ్డాడు. అది కొంతమంది పుట్టిగల అలాగే ఉంటుంది, వాళ్ళు ఏ పని చేసినా ఇతరుల కోసం చేస్తూ ఉంటారు, ఇతరుల కోసం చేస్తూనే శ్వాస విడిచిపెడతారు. నిజంగా వాళ్ళు భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకుని, జ్ఞానాన్ని కేంద్రంగా పెట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఏ పని చేసినా ఇతరుల కోసమే అది ఉద్దేశించబడి ఉంటుంది, ఇతరుల క్షేమం కోసం ఉద్దేశించబడి ఉంటుంది. అది కృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు. నేను ఈ లోకంలో పనిచేసి సంపాదించవలసిందంటూ నాకేం లేదు, పైగా నాకు కొరత కూడా లేదు. పనిచేసి ఈ లోకంలో ఇది పొందాలనే భావం నాకేం లేదు, ఆయన పని చేస్తూనే ఉన్నాను. ఎందుకు చేస్తున్నానంటే, ఏదో పొందుదామని కాదు, ఆయన పొందవలసింది ఏదో పొందే ఉన్నాడు, అదనంగా ఆయన పొంద భౌతికంగా ఆయన పొందవలసిందంటూ ఏం లేదు. కానీ పని ఎందుకు చేస్తున్నానంటే, ఏదో సంపాదించడం కానీ నేను చేయటం లేదు. కృష్ణంతటి వాడు పని లేకుండా కూర్చున్నాడు, మనవంతుకు పని చేయాలని జీవకోటి పాడైపోతున్నామని, జీవకోటికి ఆదర్శంగా ఐడియల కోసం నేను పని చేస్తున్నాను, కానీ నాకు నిజంగా పని ఉండి చేయటం కాదు. మనం మంచి చెయ్యాలి, చేసి మర్చిపోతూ ఉండాలి, అప్పుడు మనకి ఇహం వస్తుంది, పరం వస్తుంది. ఏదైనా ఒక మంచి పని మీరు గౌరవం ఆశించేశారనుకోండి, గౌరవం వస్తుంది. గౌరవం ఆశించకుండా మంచి పని కోసమే చేశారనుకోండి, గౌరవం వస్తుంది, ఈశ్వరుని గొప్ప పాత్రలు అవుతారు, మీరు చేసిన పని మీకు మోక్షకారణం అవుతుంది. అది వస్తుంది, ఇది వస్తుంది, ఎప్పుడు వ్యక్తిభావం లేకుండా చేస్తాడు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఎంత కూర్చున్నాం, ఇది కాలక్షేపం కాదు. అంటే ఈశ్వరుడు మనం ఎలా నిన్నగా స్మరించుకుంటాంటే, ఈశ్వరుడు మన మనసులో ధ్యానం చేసుకుంటుంటే మనకు వచ్చే లాభం ఏంటంటే, మనలో దురలవాట్లు ఏమైనా ఉంటే, దుర్గుణాలు ఏమైనా ఉంటే, మన మనసులో వాసనలు ఏమైనా ఉంటే, అంటే మనసులో అలవాట్లు ఏమైనా ఉంటే, ఆయన ఏం చేస్తాడంటే నెమ్మదిగా పీల్ చేసుకుంటాడు. ఆ పీల్ చేసుకోవడం మన కళ్ళకు కనపడినప్పుడు ఆయన చేసిన పని ఆయన స్మరించడం వల్ల, ఆయన ధ్యానించటం వల్ల ఆయన చేసిన పని సైలెంట్గా చేసేస్తాడు. అంటే మనకి దుఃఖ కారణాలు ఏమున్నాయి మన మనసులో, అన్నిట్లో ఆయన తెలియ చేసుకుంటాడు భగవంతుని స్మరించటం. అంతేకాదు, ఈ దుర్గుణాలు అన్నింటినీ ఈ మనసులోనూ ఈ బ్యాడ్ టెండెన్సీస్ అన్నింటిలో ఆయన తెలియ చేసుకుని ఏం చేస్తాడు, సహృదయంతో సద్గుణాలతోటి ఆ గుణ సంపదతోటి దైవీ సంపదతోటి మనం అలంకరిస్తాడు. బ్యాడ్ టెండెన్సీస్ అని తెలియచేస్తాడు, గుడ్ హ్యాబిట్స్ ని గుడ్ టెండెన్సీస్ మనకి ఇస్తాడు. ఇక్కడ ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మంచి మనసులోనే ఉంది, చెడ్డ మనసులోనే ఉంది, లోపల చైతన్యం మన హృదయంలో ఉన్న చైతన్యం ఈ మంచికి చెడ్డకి ద్వైతానికి అతీతంగా ఉంది. కొట్ర అంతయి కోసి, అంటే నేను మోక్షం పొందటానికి మోక్ష స్థితిని సంపాదించడం కోసం, ఆ మోక్ష సుఖాన్ని పొందడం కోసం నా మనసులో ఉన్నటువంటి ఆ కుట్రంతా కూడా ఏం చేస్తామంటే నా చేత కక్కించి నేను స్మరించడం వల్ల దాన్ని బయటకు రిమూవ్ చేసేస్తావు, తొలగించేస్తావు. అది ఈశ్వరుడు చేసే పని. అంటే మోక్షం పొందటానికి మనలో ఏవైతే అడ్డున్నాయో, ఏ వికారాలు అయితే మనకు అడ్డేస్తున్నాయో, ఆ వికారాన్ని తొలగించే పని నువ్వు చేస్తావు. నువ్వు స్మరించడం వల్ల మాకు వచ్చే లాభం అది. కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు, భగవంతుని స్మరించేవాడికి 10 మందికి ఉపయోగపడే పనులు చేసిన వాడికి దుర్గతి లేదు, సద్గతి అని. అయితే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మీరు ఆశించకపోయినా ఫలితం వస్తుంది. ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మల ఫలితం ఈశ్వరుడికి అక్కర్లేదు, మీరు చేసింది మీతో ఇచ్చేస్తాడు, కానీ ఆయనకి ఏం అవసరం లేదు ఫలితం. కృష్ణుడు అన్ని ప్రేమలకు అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ చాలా గొప్పది. కానీ అరుణాచలేశ్వర నీ విషయం గుర్తొచ్చేటప్పటికి తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ చాలా గొప్పది. అంటే తల్లి బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తుందో అంతకంటే నా మీద నువ్వు ఎక్కువ ప్రేమ చూపించి ఈ మాయలోంచి, ఈ మాయ జాలంలోంచి నన్ను విడుదల చేశావు. నీ ప్రేమ నేను ఏమని చెప్పగలను? కనిన జనని కన్న, కనిన జనని కన్న ధన దయాదాయక, ఇదిగా నీ అనుగ్రహం అరుణాచల. అంటే కన్న తల్లి కంటే ఎక్కువ చదువుగలవాడు, కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు. అటువంటి ప్రేమ, అటువంటి దయ, అటువంటి కరుణ నా పట్ల చూపించి నువ్వు నన్ను ఒడ్డుకు తీసుకొచ్చావు. అంటే నువ్వు నాకు స్వరూపంగా వ్యక్తమయ్యావు. ఇదంతా నీ అనుగ్రహమే. ఎక్కడో నిన్ను మాయ మరణించి వచ్చి వారు ఎవరు, ఇది నీ జాలము అరుణాచలం. ఉన్నది ఒకటే, ఒకటే అనేకంగా కనిపిస్తాను, ఏకమైన అనేకంగా కనిపిస్తాను. ఉన్నది ఒకటే వస్తువు, దాన్ని చైతన్యం అన్నారు, దాన్ని బ్రహ్మం అన్నారు, దాన్ని జ్ఞానం అన్నారు, దాన్ని శాంతి అన్నారు, దాన్ని స్వర్గరాజ్యం అన్నారు, దాన్ని నిర్వాణ స్థితి అన్నారు. ఇవన్నీ పేర్లు మాటగానే ఉన్నది ఒకటే. నిజం ఒకటిగానే ఉంటుంది, కానీ రెండుగానే మూడుగానే ఉండదు. అంచేది ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే మనకు అనేకంగా కనిపిస్తాను. ఉన్నది ఒకటే మరి అనేకంగా ఎందుకు కనిపించాలి? మనం దేవుని ధ్యానం చేయటం లేదు, పరమేశ్వరుని ధ్యానం చేయటం లేదు, గురువుని ధ్యానం చేయటం లేదు. నిరంతరం నా దేహాన్ని నా మనస్సుని ధ్యానం చేసుకుంటాం, కానీ ఇదే పని మనకు. మనకు పని ఏంటంటే ఎవరి దేహాన్ని వాళ్ళు ధ్యానం చేసుకుంటారు, ఎవరి మనస్సును వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. నీ మనసులో ఎన్ని దోషాలనే నా మనస్సు మంచిది అనుకుంటారు, ఆ దేహాన్ని కూడా అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అంచేత మనకి దేహాభిమానం ఎక్కువ, మన మనస్సునే ధ్యానం చేస్తున్నాం, మన దేహాన్నే ధ్యానం చేస్తున్నాం. ఈ మనోదేహం నుంచి విడుదల పొందలేకపోతున్నాం. నువ్వు ఒకటే వస్తువు అనేకంగా కనపడతానని కారణం నీ మనోదేహములే. అంటే నీకు ఆత్మబుద్ధి కలిగితే ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. దేహబుద్ధి ఉన్నంతకాలం ఆ ఒకటే అనేకంగా కనిపిస్తాం. ఉదాహరణకి ఇతరులకు మనం ఏదైనా సహాయం చేస్తాం, ఆ సహాయం అంతా తిరిగి మనకే వచ్చేస్తాం. మనకు వచ్చేస్తున్న సంగతి మనకు తెలిస్తే ఇతరులకు సహాయం చేయకుండా ఉండలేము మనం. ఉన్నది ఒకటి అందరి హృదయాల్లోనూ ఉన్నది ఒకటి, ఊరికే మనస్సు తేడా, దేహం తేడా, గుణాలు తేడా, కానీ లోపల ఉన్నది ఒకటే వస్తువు. నీకు ఆత్మబుద్ధి కలిగితే ఉన్నది ఒకటి ఒకటిగా నీకు వ్యక్తం అవుతుంది. ఆ దేహబుద్ధి కనుక కలిగితే ఆ ఒకటే, ఆ ఏకమే అనేకంగా కనిపిస్తాను, ద్వైతం వచ్చేస్తుంది నీకు. అందుకే రమణ మహర్షి గారు ఒక మాట చెప్తూ ఉండారు, నువ్వు లోకాన్ని చూడు, నిన్ను నువ్వు చూసుకుని లోకాన్ని చూడు. అంటే నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత, నువ్వు ఎవడో నీకు తెలిసిన తర్వాత లోకాన్ని చూస్తే లోకం కూడా నీకంటే భిన్నంగా కనపడదు. నీ హృదయంలో ఉన్నది ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే లోకానికి కూడా ఆధారంగా ఉంది. సనాతన జ్ఞానం యొక్క విలక్షణం అంటారు. జ్ఞానం కూడా భేదం చూస్తూ ఉంటాడు, భేదం చూస్తున్నప్పటికీ లోపల హృదయంలో ఉన్న వస్తువునే చూస్తూ ఉంటాడు. ఒక మనిషికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక శరీరానికి ఒక రంగు ఉంటుంది, ఒక మనస్సుకి ఒక గుణం ఉంటుంది. ఇవన్నిటికీ ఆధారంగా ఉన్న హృదయాన్ని చూస్తూ ఉంటాడు. మీ దేహంలో మీ దేహం వేరు, నా దేహం వేరు. గుణాల్లో మీ గుణం వేరు, నా గుణం వేరు. మనస్సులో మీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. ఇందులో భేదాలు ఉన్న మాట మీద. కానీ హృదయం దగ్గరికి వచ్చేటప్పటికీ మనం అందరం ఒకటిగానే ఉన్నాం. అయ్యా జ్ఞానం ఏం చేస్తాడంటే అందరిని చూస్తూ ఉంటాడు, అందరిలో కూడా తన్నే చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మనలో కూడా జ్ఞానం ఎలా ఉంటాడంటే మన హృదయంలో ఉంటాడు. జ్ఞానంటే ఆత్మ, జ్ఞానంటే సత్యం, జ్ఞానం అంటే దైవం. అంచేది మన అందరి హృదయాల్లోనూ ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. మనం సాక్షి అవడానికి ప్రయత్నం చేయాలి. మన దేహాలు వేరు, మన పరిస్థితులు వేరు, మన సాంఘిక పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, మనం చేసుకునే వృత్తి వేరు, ఇవి రకరకాలుగా బయట కనిపించినప్పటికీ లోపల ఉన్న హృదయంలో ఉన్నట్టుకి ఆ చైతన్యం మట్టికి ఒకటిగానే ఉంటాము. అంటే రమణ మహర్షి గారు ఎవరైనా ఇతరులను చూస్తుంటే మీరు ఎవరిని చూస్తున్నారని అడిగితే ఏమైనా చెప్పండి, ఎవరిని సుబ్బమ్మను చూస్తున్నానో ఎల్లమ్మను చూస్తున్నాను నేనే చూసుకుంటున్నాను అనేవాడు. అంటే అంతా తానే, అంతా తానేనో మనకి తెలుస్తూ ఉంటుంది. అక్కడ రాగద్వేషాలు పుట్టవు. మనం ప్రయత్నం చేసి ముందు రాగద్వేషాలు వదిలించుకోవాలి. ద్వేషం ఉన్న ప్రమాదమే, రాగం ఉన్న ప్రమాదమే. నువ్వు ప్రయత్నం చేసి సాధనం చేసి రోగం వస్తే ముందు ఎలాగ వాడతావు, నువ్వు రోగాన్ని వదిలించుకోవడం కోసం ముందు ఎలా వాడతావు, నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి గురువుని ఆశ్రయించి ఈశ్వరుని ప్రార్థించి ముందు రాగద్వేషాల నుంచి బయటపడు. ఇష్టము ప్రమాదమే, అయిష్టమో ప్రమాదమే. ఇష్టం ఉన్నా మనసు బాహ్య మతానికి వచ్చేస్తుంది, అయిష్టం ఉన్నా మనసు బాహ్య మతానికి వచ్చేస్తుంది. మనస్సు తాను ఉదయించిన చోట అది చూస్తేనే కానీ అది నశించదు. మనస్సు నశిస్తే నీకు లోకం నశిస్తుంది, పునర్జన్మలు నశిస్తాయి. ఎందుకు నశిస్తాయి? మన పునర్జన్మ కారణాలన్నీ దేవుడు ఆయన దగ్గర పెట్టుకోలేదు. ఎవరి మనస్సు అరికి శిక్ష. మనకేమైనా మంచి గుణాలన్నా చెడ్డ గుణాలని మనస్సులో పెట్టి ఉంచుతాడు. అంటే రాబోయే మనం ఏదైనా చెడు తరంపులు వచ్చినాయి అనుకోండి, మనం ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోనూ వాటిని మనం ఆన్సర్ చేయాలి. అది కర్మ సిద్ధాంతం. నేనున్న తలంపు యొక్క మూలం తెలియకపోయినా నేనున్న తలంపు నీకు తెలుస్తాను. ఆ నేనున్న తలంపు యొక్క మూలాన్ని నువ్వు అంటిపెట్టుకుని అక్కడ కలిసిపెట్టుకుని అక్కడ స్థిరంగా నువ్వు ప్రేమగా ఇష్టంగా ఆ నేనున్న తలంపు యొక్క మూలంలో నువ్వు ఉండగలిగితే ఆ నేనున్న తలంపును లోపలికి ఉపసంహరించి విత్డ్రా చేసి దాని మొదలులో దాని ఆదిలో నువ్వు స్థిరంగా కనుక అక్కడ ఉండగలిగితే ఆ నేనున్న తలంపు నశిస్తుంది, నిజమైన నేనైతే వ్యక్తమవుతుంది. గాఢ నిద్రలో అన్ని తలంపులు అణిగిపోతాయి, ఈ నేననే తలంపు కూడా అణిగిపోతుంది. ఏం చేత అణిగిపోతుంది? అది కూడా తలంపు కాబట్టే అణిగిపోతుంది. గాఢ నిద్రలో మనకి తలంపులు లేవు, దేహం కూడా లేదు, లోకం విషయం అక్కర్లేదు. రాముడు, కృష్ణుడు, శివుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, దేవతలు కూడా అసలు అక్కర్లేదు, ఖగోళం కూడా ఏం అక్కర్లేదు. అంటే దేహం లేకుండా, దేవుడు లేకుండా, లోకం లేకుండా, విషయచింతం లేకుండా, విషయాలు లేకుండా, వృత్తితో సంబంధం లేకుండా, బాడీలెస్గా, మైండ్లెస్గా, బాడీలెస్గా మనం గాఢ నిద్రలో ఉన్నాం. ఇవన్నీ లేకుండా కూడా ఉన్నాం. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే గాఢ నిద్రలో మనం ఉన్నాం. నేను గాఢ నిద్రలో నేను లేనని ఎవరో చెప్పరు, కానీ ఉన్నాం. అక్కడ దేహ భావన లేదు, దేవుడి భావన లేదు, లేకపోతే లోక భావన లేదు, అక్కడ దుఃఖము లేదు. దుఃఖం ఎందుకు లేదు? తలంపు వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది, కానీ తలంపు లేకుండా దుఃఖం రాదు. నీకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి ఏ కారణం చేతనా, ఆ తలంపు వస్తేనే నీకు దుఃఖం వస్తుంది. తలంపు లేకపోతే కామం లేదు, తలంపు లేకపోతే కోపం లేదు, తలంపు లేకపోతే చావు లేదు, తలంపు లేకపోతే అసూయ లేదు, తలంపు లేకపోతే ఇది లేదు, అంతా తలంపు. నీకు ఎప్పుడైనా సంతోషం వస్తుంది, అది తలంపే. నీకు ఎప్పుడైనా గర్వం రావచ్చు, అది తలంపే. లేకపోతే నీకు ఎప్పుడైనా డిప్రెషన్ రావచ్చు, అది కూడా తలంపే. ఒకసారి కుంగిపోతారు మీరు, అది కూడా తలంపే. ఒకసారి పుంగిపోతారు, అది కూడా తలంపే. జీవితం అంటే తలంపులు మయం. ఒక ఇంట్లో 10 మంది అంటే 10 మందికి ఒకరికొకరు విభేదాలు ఉంటాయి. అయితే విభేదాలు జ్ఞాని గమనించినప్పటికీ ఒకటినే చూస్తూ ఉంటాడు. ఇంకేంటి, ఈ విభేదాలన్నీ తాత్కాలికమయ్యాయి, ఈ విభేదాలన్నీ తలంపులే, ఈ విభేదాలు అన్నిటికీ దేహాలకి, మనోదేహాలకి పరిమితమయ్యాయి. కానీ విభేదాలకు ఆధారంగా ఉన్న వస్తువు వాళ్ళు, అంటే మనోదేహాలకు ఆధారంగా ఉన్న వస్తువు వాళ్ళు, మీ మనసులో వచ్చే వికారాలనే తాత్కాలికమని, అవి నిజం కాదు. అవి విభేదాలు ఉన్నప్పటికీ ఆ విభేదాలకి అన్నిటినీ మనోదేహాన్ని దాటి అసలు సత్యాన్ని, అంతిమ సత్యాన్ని వారు చూస్తూ ఉంటారు. విభేదాలను గుర్తిస్తున్నప్పటికీ అసలు సత్యం అయిపోతే అక్కడ మనస్సు ఉంటుంది. ఇంకొక జ్ఞానం అంటే సత్యమై ఉండాలి. మనకి ఇప్పుడు ఏదైనా తలంపు వచ్చింది అనుకోండి, ఆ తలంపు ఒకటే నిజం అనుకుంటాం. ఈ తలంపు అణిగిపోతుంది, ఏదో కొత్త తలంపు వస్తుందండి, అది ఒకటే నిజం అనుకుంటాం. అంటే నా ఎక్కడందంటే మనకి ఏ తలంపు వస్తే ఆ తలంపు ఒకటే నిజం అనిపిస్తుంది, మిగతా అనే అసత్యాలు అనిపిస్తుంది. నా హృదయంలో ఈశ్వరుడు ఉంటే నాకు ఇంటికి ప్రత్యక్షం అవటం ఏదైనా ఒకసారి భగవాన్ని అడిగితే, ప్రత్యక్షం అవ్వడానికి పెద్ద కారణం ఏమి లేదు, నీ మనసులోని అలవాట్లు, నీ మనసులోని వాసనలు, నీ మనసులోని తలంపులు వేగం వల్ల నీకు ఆ వస్తువు తిరుగుతుండేది, అది లేకపోవటం వల్ల కాదు అని మనం చెప్తాం. సమాజం మారిపోతుంది, వేగం వెళ్ళిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, ఇవన్నీ అంటాం కదా. ఈ పరిస్థితులు మారిపోవటం, సమాజం వేగంగా నడిచిపోవటం, ఈ మారే వస్తువులన్నీ మనసు ఎంత నిజం అంతే నిజం. కానీ మారని వస్తువు ఒకటి, కదలని వస్తువు ఒకటి, ఒక స్థిరమైన వస్తువు ఒకటి మన హృదయంలో ఉన్నది. ఉండటమే కాదు, నీ మనస్సుకి ఆధారంగా ఉన్నది. ఆ వస్తువు వ్యక్తమైనప్పుడు నీకు తెలుస్తుంది అది అంతటా ఉన్నదని, దానికి జన్మ లేదని, దానికి చావు లేదని, దానికి జన్మవరణం అయితే సంబంధం లేదని, పైగా దాని స్వరూపమే ఆనందమని, దాని స్వరూపమే శాంతి అని, దాని స్వరూపమే సుఖం అనే సంగతి మీకు తెలుస్తుంది ఎప్పుడు అది మీకు వ్యక్తమైన తర్వాత. ఇప్పుడు మన సుఖం కోసం బాహ్యమైన వస్తువుల చోటి, బాహ్యమైన వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నాం. మీ మీటింగ్ నుంచి మీరు ఇంటికి ధరనుకోలేదు, మీ అత్తగారు ఏదైనా కోపడ్డారనుకోని మిమ్మల్ని ఇంత ఆలస్యంగా వచ్చామండి మీటింగ్ నుంచి, మీ సుఖం అంతా పోతుంది, మీ శాంతి అంతా పోతుంది. అంటే మన సుఖం కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నాం, మన శాంతి కోసం ఇతరుల మీద ఆధారపడుతున్నాం, లేదా ఇతర వ్యక్తుల మీద ఆధారపడుతున్నాం, సంగతుల మీద ఆధారపడుతున్నాం, లేకపోతే ఇంకేంటి పదార్థాల మీద ఆధారపడుతున్నాం, వస్తువుల మీద ఆధారపడుతున్నాం. కానీ జ్ఞానికి వచ్చే సుఖం స్వతంత్రమైనది. అయితే బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, వస్తువులు ఉన్నా లేకపోయినా అతని సుఖానికి భంగం లేదు. ఇంకేత అది స్వతంత్రమైనది, అది ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదు. మానవుడికి మానవుడికి భిన్నంగా ఉన్న పరిస్థితులు తేడాగా ఉన్న జ్ఞాని ఒకే వస్తువుని చూస్తూ ఉంటాడు. ఆమె సత్యము కాబట్టి సత్యాన్ని చూస్తూ ఉంటాడు. మంచివాళ్ళలోనే ఈశ్వరుడు ఉన్నాడు, చెడ్డవాళ్ళు కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అయితే నీ చెడ్డ గుణాలు ఉండకూడదు, మంచి గుణాలు ఎందుకు ఉండాలంటే, మీ హృదయంలోని ఈశ్వరుని తెలుసుకోవడానికి మంచి గుణాలు సహకరిస్తాయి కాబట్టి మంచి గుణాలను కల్టివేట్ చేయమన్నారు, చెడ్డ గుణాలను సహకరించాయి కాబట్టి అది విడిచిపెట్టమన్నారు. అయితే మంచి చెడు ఉంది మనస్సులో, అంటే మంచి గుణాలు పెరుగుతుంటే మనస్సు చిరిగిపోతుంది, చెడ్డ గుణాలు పెరుగుతుంటే మనస్సు చిరగదు, మనస్సు బలపడుతుంది. అంటే దేహభావన బలపడుతుంది, మనస్సు చిక్కబడుతుంది, ఆ చిక్కదనమే మీకు స్వరూప సాక్షాత్కారం అవ్వకుండా ఉంటొస్తుంది. మీరు బయట జ్ఞాపకం పెట్టుకోండి, మానవుడికి ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, ఆ దుఃఖ కారణం బయట ఎక్కడా లేదు, లోపలే ఉంది. ఏ రూపం ఉంది, నేను మనోరూపంలో ఉంది, అది అనిగిపోయింది అనుకోని దుఃఖం కూడా అనిగిపోతుంది. అరుణాచలంలో ఉన్న దేవుడు మీరు నిజం కాదంటే నిజమే, మన దేహం ఎంత నిజమో ఆ దేవుడు కూడా అంతే నిజం. మన ఏమి దేహంతో తాదాత్యం పొందుతున్నాం, అది ఇష్టమేమో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహంతో తాదాత్యం పొందుతున్నాడు. కానీ ఇది ఎంత నిజం, అది అంత నిజం, ఇవన్నీ పాక్షిక సత్యాలు కానీ పూర్ణ సత్యాలు కాదు. అయితే ఒకటి, విగ్రహాలు నిగ్రహానికి సహాయపడతాయి. విగ్రహాన్ని ఆరాధించడం వల్ల నిగ్రహానికి సహాయపడుతుంది. రాళ్ళ కంటే, రప్పల కంటే, ఈ ప్రదక్షిణాల కంటే ఒక సజీవమైన గురువుతోటి నీకు మానసిక అనుభవం ఉంటే తొందరగా నువ్వు పవిత్రుడు అవుతా ఉన్నాడు రమణాచార్యుడు. ఒక మహాగురువుతోటి అంటే ఇంజిన్ వెనకాల ఇంజిన్ పెట్టిన తగిలిస్తే ఇంజిన్ కూడా ఎలా వెళ్ళిపోతుందో, ఒక మహాత్ముడితో, ఒక మహర్షితో, ఒక మహానుభావుడితో, ఒక యోగి పొంగవుడితో, ఒక అవతార పురుషుడితో నీకు మానసిక అనుబంధం ఉంటే ఇంజిన్ వెనకాల పెట్టి ఎలా వెళ్ళిపోతుందో, నీకు అటువంటి మానసిక అనుబంధం ఉంటే నీకు నీ చుట్టూ చుట్టూరు తిరగటం, రాళ్ళ రప్పలు ఆరాధించడం, నిగ్రహాలను ఆరాధించడం, దానివల్ల ఎంత కొంటే నీకు మరో నిగ్రహం వస్తుంది. కానీ ఒక మహాత్ములతోటి, ఒక యోగి పుణ్యులతోటి నీకు మానసిక మెంటల్ కాంటాక్ట్ ఉండడం వల్ల అత్యంత వేగంగా నీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి అందుకుంటుంది. ఒకసారి స్వామి శివానందని అడిగారు, ఆయనే చెప్పాడు ఒకసారి, ఆయన మెడ్రాసులో ధనవంతుని ఇంటికాడ ఉన్నాయట. ఏమంటే మీరు మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా ధనవంతుని ఇంటికాడ ఉంటున్నారు, మా ఇంటికి రాకూడదని ఒకరు అడిగారట. తప్పనిసరిగా నీ ఇంటికి వస్తాను, నన్ను భరించగలవు అని అడిగట. నీ ధనవంతుడి ఇంటికా అంటే వీడి మీద ఏదో నాకు ప్రేమ ఉందో, నీ మీద ప్రేమ లేదని అనుకుంటున్నావు. ఈసారి ఎప్పుడు మెడ్రాస్ వచ్చాను, నిన్నే వస్తాను, నా గొడవ 50 మంది జనం ఉంటారు, మిమ్మల్ని అందరూ నువ్వు ఒక్క పూటనే భరించగలవు. నీ మీద ప్రేమ వల్లే నేను దగ్గర ఉంటున్నాను అయ్యా, ప్రేమ నీ మీద ఉంటుంది, నేను భరించలేదు కాబట్టి నీ ఇంటికి రావటం లేదు, ఇష్టం లేక రాకపోవటం కాదు. జ్ఞాన హృదయం అర్థం చేసుకోవడం కష్టం. ఆ ప్రేమ మనకు అర్థం కాక, హృదయం మనకు అర్థం కాక ఏదో కుప్పుగంతులు వేస్తూ ఉంటాం. నీ ఇంటికి వస్తాను తప్పనిసరి, నువ్వు ఒక పూట భరించగలవు. అంటే ఇంటికి వెళ్తున్నామంటే ఒక జ్ఞానం హృదయం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకు అజ్ఞానం ఉంది కదా, ఈ అజ్ఞానం తీసుకెళ్ళి నిత్యం రుద్దుతూ ఉంటాం. స్వామి శివానంద అని మాటలో నాకు మరీ ఇష్టమైన మాట ఏంటంటే, నేను మొట్టమొదటి సేవించి చూస్తే స్వామి శివానందని, నా తల మీద మీరారు కూడా ఎప్పుడో చిన్నతనంలో 1954 మాట చెప్తాను. ఆయన ఒక మాట చెప్పారు, నాకు బాగా గుండెకి పట్టేసింది. సర్వసాధారణంగా మన సాధన అంటే ఏంటంటే, జపం చేయటం, ధ్యానం చేయటం సాధన అంటాం. అదే అనుకుంటాం కదా, పూజ చేయటం సాధన, జపం చేయటం సాధన, ఏదో దేవాలయానికి వెళ్ళి కోవిడికి వెళ్ళి గురు చుట్టూరు తిరగటం సాధన, ఇవన్నీ సాధన అనుకుంటాం, మంచిది అంటాను. కానీ ఒక మాట చెప్పారు, డేర్ ఇన్సల్ట్ డేర్ ఇంజురీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. నేను ఎవరైనా అవమానం చేశారనుకో అది భరించగలిగామనుకో, నేను ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ హింస పెడుతున్నారనుకో అది భరించగలిగామనుకో, ఈ నామజపం కంటే గొప్ప సాధన అన్నారు. డేర్ ఇన్సల్ట్ డేర్ ఇంజురీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. కొంతమంది చిన్న మాట అంటే జపం గంటల తరబడి చేస్తారు, వాళ్ళ అత్తగారైనా చిన్న మాట అంటే పడలేరు. అంటే మన క్షేమం కోరే వాళ్ళు ఏదైనా చిన్న మాట అని మనం పడలేం, పడేవాడి మాట అటు. అంటే మీకు సాధన ఏంటి, మీకు నామజపం ఏంటి, నేను తేటాటలు ఎదురు తిరిగినట్టు, నదుల్లో ఎదురు మురిగినట్టు, అంటే చిన్న మాట కూడా పడే సమర్థత మీకు లేనప్పుడు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, దైవ దర్శనం ఎలా కలుగుతుంది? సో దేర్ ఇన్సైట్, దేర్ ఇంజురీ, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. అది కూడా సాధనలో భాగమే. మీరు ఏదైనా సహించగలుగుతున్నారు అనుకోండి, ఎందుకంటే సహనం వల్ల, టాలరెన్స్ వల్ల మన హృదయం యొక్క వేడి పెరుగుతాయి, మన హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు భగవద్గీత ఎన్ని అధ్యాయాలు చదివినా మీకు సహనం లేదనుకోండి, హృదయం యొక్క లోయలు పెరగవు. హృదయం యొక్క లోతు పెరగాలంటే, బుద్ధి యొక్క లోతు పెరగాలంటే, ఆలోచన శక్తి పెరగాలంటే సహనం ఉండాలి. ఆ సహన శక్తి మీకు జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది, శాంతిని సంపాదించి పెడుతుంది. ఈ ఆత్మజ్ఞానం అనేది క్యాష్ ధారణ. ఎప్పుడో శరీరం మరణించాక వస్తుందనుకోక, ఇప్పుడే ఎక్కడే మీకు జీతం దారిలో ఉండగానే వచ్చేస్తుంది. అయితే మనం బయటికి ఎలా చూస్తున్నాం, కొన్ని లోపలికి చూడటం నేర్చుకోవాలి. బయటకు చూస్తున్నాం కదా మనం, బయటకు మనకి చూపు అలాగే అలాంటి ఉందో, లోపల తనకి చూపు అలవాటు పడితే మీరు శారీరకంగా మానసికంగా ఎక్కువ శోభకి గురి అవ్వకుండా మీరు జ్ఞానాన్ని పొందుతారు. తర్వాత నిష్కామ భక్తి వల్ల కూడా మనకి జ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి గారు చెప్తుంటారు, గిరి ప్రదర్శనం చేసేప్పుడు ఆ కొండపక పేరు విష్ ఫుల్ఫిల్లింగ్ మౌంటైన్ అని, కోరికలు తీర్చే కొండ అని. మీరు ఆ కొండ చుట్టూ తిరిగేటప్పుడు, ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏదైనా కోరిక కోరుకుంటారనుకోండి, ఆ దేవుడి అనుగ్రహం అంతా వచ్చి మీ కోరిక పరిమితం అయిపోతున్నట్టు. మీరేమి కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తారనుకోండి, మీ కోరిక నెరవేరుతున్నట్టు ఈశ్వర అనుగ్రహం కూడా వస్తుంది. కర్మఫలాన్ని ఆశించకపోతే అండి, కర్మఫలం వస్తున్నట్టుండి, మనస్సు శుద్ధి అవుతున్నట్టుండి, బుద్ధి శుద్ధి అవుతున్నట్టు. కర్మఫలాన్ని ఆశిస్తామనుకోండి, కర్మఫలం వస్తుంది కానీ బుద్ధి శుద్ధి కాదు, చిత్తశుద్ధి కలగదు. నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భగవంతుని సంతోషించే పని మనం చేయగలిగితే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మనకి ఏది మంచిదో, మన భవిష్యత్తుకి ఏది బాగుంటుందో, మనకంటే ఎక్కువ మన ప్రభువునికి భగవంతుడికి ఎక్కువ తెలుసు. మనమేమనుకుంటామంటే దేవుడి కంటే మనమే తెలియని వాళ్ళు అనుకుంటాం. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది. అయితే ఆయన మీద మనకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు అని చెప్పి మన బరువును ఆయన మీద వేయలేకపోతున్నాం. అడిగిన వాళ్ళకి దేవుడు అడిగింది ఇస్తాడటండి, ఏమి అడగిన వాళ్ళకి అన్నీ ఇస్తాడటండి, అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడట. మనకి భయం ఏంటంటే, మనం ఏదైనా అడగకపోతే ఆయన ఇవ్వడమని భయం మనకి. మీరు ముందుకు వెళ్ళగానే మన అప్లికేషన్, మన పిటిషన్ అన్నీ అక్కడ పెట్టుకుంటాం. కొంతమంది ఆరోగ్యం కావాలంటారో, కొంతమంది యశస్సు కావాలంటారో, కొంతమంది ధనం కావాలి, ఎక్కడో దాకా మన గుండెకి వెళ్ళి నాకు ఏం వద్దు, నాకు మోక్షం కావాలని అడిగేవాళ్ళు మనలే ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎక్కడో ఎవరో పడవు మనకెందుకు, మనం బాగు చేసుకుంటే చాలు. గుండెకి వెళ్ళి నాకు మోక్షాన్ని ప్రసాదించని మనం ఎంతమంది, ఆ దేవతా విగ్రహాన్ని ప్రార్థించేవాళ్ళు మనలే ఎంతమంది ఉన్నాం. ఇంకేదో మన కోరికలన్నీ మన మనసు చుట్టూ, మన దేహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను ఆయన్ని స్మరిస్తున్నాను కాబట్టి దీన్ని ప్రతిఫలంగా నాలోని అజ్ఞానం తొలగించని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎవరికీ అక్కర్లేదు. ఐన్స్టీన్ చెప్పినట్టు మోక్షం ఎవరికీ అక్కర్లేదు. ఎవరికీ అక్కర్లేదంటే దానికి కారణం మోక్షం ఏదైనా కాదు, దాని ఆ మోక్షం యొక్క గొప్పతనం కానీ, దాని అవునత్యం కానీ ఈ జీవకోటికి తెలియటం లేదు, తెలియక అది కోరుకోవటం లేదని. మీరు చంటిపిల్లల దగ్గర పెట్టుకుని బంగారం ఇవ్వండి, తెలియదు జాంకాయ ఏదైనా ఇవ్వండి, వాళ్ళు బంగారం అయితే విసిరేస్తాడు, జాంకాయ శుభ్రంగా తింటాడు. మనం కూడా చంటి పిల్లలాగా తయారయ్యాం. అంటే ఆధ్యాత్మికంగా మనం చంటి పిల్లలం. దేహంతో ఇప్పుడు తాదాక్ష్యం ఎలా పొందుతున్నావు, జ్ఞాని బ్రహ్మముతోడు తాదాక్ష్యం పొందుతాడు. నువ్వు దేహం చనిపోయినప్పుడు చనిపోతావు అని అనుకుంటున్నావు, నిజంగా అనుకుంటావు. ఎందుకంటే నీ తాదాక్ష్యం దేహంతో ఉంది. జ్ఞాని బ్రహ్మముతోడు తాదాక్ష్యం పొందుతాడు. ఆ బ్రహ్మనికి చావు లేదు కాబట్టి తనకు చావు లేదు అనే సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, అస్పష్టంగా కాదు. కానీ బ్రహ్మను అంతటా ఉంది కాబట్టి తాను అంతటా ఉన్నాననుకుంటాడు. మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారనుకోండి, ఆ ప్రైమ్ మినిస్టర్ తాలూకు అధికారాలు హక్కులని మీకు వచ్చేస్తాయి ప్రత్యేకంగా. మీకు కాగితం రాసి పక్కనే ఎవరప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్కి ఎన్నైతే హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు మీకు వచ్చేస్తాయి. అయితే బ్రాహ్మణ స్థితిని ఎవరైతే పొందాడో బ్రహ్మం తాలూకు అంతగా ఉన్నానని వాడికి సంగతి తెలుస్తూ ఉంటుంది. వాడికి మరణం లేదని సంగతి తెలుస్తూ ఉంటుంది. వాడు ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. దేహం కనిపించకపోయినా, లోకం కనిపించకపోయినా దేహం కాలు బూడిదైన అదే నిజస్థితి, అదే కరెక్ట్ స్టేట్, అదే ట్రూ స్టేట్, ఇట్ ఇస్ ఎ లాయల్ స్టేట్. కృష్ణుడు చెబుతాడు గీతలో, ఉన్నది ఏదో ఉండొకటి, ఒక ఎనర్జీ ఉంది, ఒక హయ్యర్ ఎనర్జీ ఉంది. అది లేదు 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 అని కోటిసార్లు అనుకున్నా ఉన్నది ఎక్కడికి పోతుందని అడిగాడు. నీ నోరు నెప్పెట్టేవాళ్ళు అనుకుంటావు అనుకో, ఉన్నదాన్ని లేదు లేదు నువ్వు అనుకున్నావని ఎక్కడికి పోతుంది ఉన్నదన్నాడు. లేని దాన్ని ఉండే ఉండే ఉంది అని అనుకుంటావు. నీ అయ్యి నీ ఇగ్నరెన్స్ వల్ల లేనిది ఎక్కడి నుంచి వస్తుందన్నాడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నది లేకుండా పోదు, లేనిది ఉండటం అంటూ లేదు. ఇవన్నీ నీ తలంపుల మీద సత్యం ఆధారపడలేదు. నువ్వు ముక్కుడే గాలి చూసుకుంటున్నావు ప్రాణాన్ని నియమించుకోవడం కోసం, మనసుని చూసుకుంటున్నావు నీ మనసును కంట్రోల్ చేసుకోవడం కోసం. ముక్కులోని గాలిని మనసులోని తలంపులను చూసేవాడిని కూడా అప్పుడు చూసుకోవడం నేర్చుకోన్నాడు ఆయన. నీ ముక్కులో గాలి చూసుకో మంచిదే, దానివల్ల ప్రాణ నిరోధం వస్తుంది. నీ మనసులో ఆలోచనలు కూడా చూసుకో, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయని మనసు గురించి ఆలోచిస్తా అంటే ఎంతో కొంత పలచబడుతుంది. ఈ ముక్కులో గాలిని మనసుని చూసేవాడిని కొడుతున్నాడు లోపల, వాడిని కూడా చూడటం నేర్చుకో. వాడిని చూడటం నేర్చుకుంటే ఈ రెండు ముక్కులో గాలి మనసు నీ అదుపులోకి దానాంతరాలు వచ్చేస్తుంది. అక్కడైతే దయ్యం ఉండవు, అక్కడ దేవుడు ఉంటాడని. దర్ ఇస్ కంపాషన్, దర్ ఇస్ మెరిసిన్, దర్ ఇస్ లార్డ్, దర్ ఇస్ గాడ్, దర్ ఇస్ ఆల్మైటీ. ఎక్కడైతే దయ్యం ఉండవు అక్కడ దేవుడు ఉంటాడు. నిలయ విషయంలో అంటూ ఉంటారు, దయగల హృదయమే భగవాన్ నిలయం అని. అంటే దయ ఆశీర్భావాలను తొలగిస్తుంది. ఆసురీ భావాల్ని, రాక్షస భావాల్ని, రాక్షసతనంపుల్ని బయటకు తిరిగిస్తుంది. ఇది దయ అనే గుణం. మనసులో ఉన్న గొడవలని వృత్తులు అంటారు, ఆ హృదయంలో ఉంది స్ఫురణ. హృదయంలో మీకు ఒక్కసారి ఆత్మ స్ఫురిస్తూ ఉంటున్నా, ఆత్మ ఆత్మ ఇరుకులోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనుకోండి, ఆ కదలకు మీకు తెలుస్తాం అనుకోండి, ఆ వాళ్ళు మీకు తెలుస్తూ ఉంటుంది అనుకోండి, దాని వృత్తి అంటారు, దాని స్ఫురణ అంటారు. ఆ స్ఫురణ ఉన్నప్పుడు అద్భుతమైన వాక్యాలు వస్తాం. స్నేహం దయ కల్టివేట్ చేయక్కలు నేర్చుకోక్కర్లేదు జ్ఞానం. ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి. మంచి వారి పట్ల ఆప్యాయత కలిగి ఉంటాడు, నిస్సహాయుల పట్ల దయ కలిగి ఉంటాడు. మనం ఊహించే ఊహలకి, మనకు వచ్చే తలంపులకి, మనకున్న అలవాట్లకి జ్ఞానం ఈజ్ అబౌవ్ 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 ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్ ఆల్ దీస్ డ్యుయాలిటీస్. అంటే జ్ఞానస్థితిని పొందటానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఊహించకూడదు. ఒకవేళ మనం ఊహించడానికి ప్రయత్నం చేస్తే కొంత దూరం వెళ్ళి మన ఊహ వెనక్కి వచ్చేస్తుంది, కానీ మన ఊహ సత్యాన్ని గ్రహించలేదు. ఎందుకంటే ఊహ సత్యానికంటే చిన్నది. ఒకవేళ సత్యాన్ని తెలుసుకోమని మన మనస్సును పంపితే వెళుతుంది, వెళ్ళి 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 వెనక్కి వచ్చేస్తుంది. అది దానికి అశక్తత వల్ల అది వెనక్కి వచ్చేస్తుంది. అంతేత నీ మనస్సుతో తెలుసుకోవడానికి నీ మనస్సు కంటే చిన్న వస్తువు కాదది. అది ఈశ్వరుని మనస్సులో ధ్యానం చేయగా స్మరించగా 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 నీకు శరణాగతి భావన కలగజేస్తాడు. ఆ శరణాగతి వల్ల నీకు గతి తెలుస్తుంది. గతి ఎవరు? మోక్షమే. మన గతి ఎవరు? మోక్షమే. ఈశ్వరుని ధ్యానం చేయగా చేయగా శరణాగతిని ఇస్తాడు. ఆ శరణాగతి ద్వారా గతిని నువ్వు అందుకుంటావు. శరణాగతి ఎలా వస్తుంది? ప్రేయర్ వల్ల వస్తుంది. ప్రేయర్ చేయగా 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 సిన్సియర్గా, డెడికేటెడ్గా, డివోటెడ్గా, అన్రిజర్వ్డ్గా, జ్ఞానాయింపు లేకుండా, దేవుడికి షరతులు పెట్టకుండా అన్రిజర్వ్డ్గా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే నీ సాధనకి ఫలముగా అని శరణాగతిని నీకు ఇచ్చి నీ శరణాగతి ద్వారా గతిని పొందింపజేస్తాడు. అయితే కర్మఫలాన్ని ఆశిస్తాం అనుకో, కర్మఫలాన్ని ఆశిస్తే గతికి దూరం అవుతావు. గతి అంటే ఇక్కడ మోక్షం. మీకు నిజంగా జ్ఞానం కావాలంటే కర్మఫలాన్ని ఆశ్రయించొద్దని చెప్పాడు. ఒక మతానికి సంబంధించిన విషయం, ఒక కులానికి సంబంధించిన విషయం కాదు. ఈ యూనివర్సల్ ట్రూత్. ఈ యూనివర్సల్ ట్రూత్. నువ్వు కర్మఫలాన్ని ఆశ్రయిస్తున్నావా, పునర్జన్మ వచ్చి తీరుతుంది. నేను ఎవరు అవాయిడ్ చేయలేదు. నువ్వు కర్మఫలాన్ని ఆశ్రయించవనుకో, అవి వచ్చిందేదో వస్తుంది, నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే గుణం ద్వారా, ఆ గేటు ద్వారా నువ్వు మోక్షం పొందటానికి యోగ్యులు అవుతావు. అంటే ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా చిత్తశుద్ధి అనే గేట్లోంచి మనం ఆ స్వర్గరాజ్యంలో ప్రవేశించాలి. అంటే జ్ఞాని ఏడ్చే వాళ్ళతో ఏడవచ్చు, నవ్వే వాళ్ళతో నవ్వుతూ ఉండవచ్చు. అక్కడ తనదంతా ఏమి ఉండదు, అంతా తానే. అంటే నేను నిన్న కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడని చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, మనం నాకు నేను ఉపకారం చేసుకున్నాను అనుకుంటానా అనుకోండి. ఇంచిన కుడి చేయి నాదే, ఎడం చేయి నాదే. అలా జ్ఞానికి అంతా తానే అని సంగతి తెలుస్తూ అక్కడ ఉపకారాలు అపకారాలు ఈ సమస్యలు అంతా తానే. రమణ మహర్షి గారిని ఒక రోజు రాత్రి వచ్చి దొంగలు కొట్టారు. మరుసటి రోజు పోలీసులు వచ్చారు. మిమ్మల్ని రాత్రి దొంగలు కొట్టారంట కదా అన్నారు. వాడు భగవాన్ చెప్పారు, కొంతమంది వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళు పువ్వులతో పూజ చేస్తున్నారు, రాత్రి వచ్చిన వాళ్ళు కర్రలతో పూజ చేశారన్నారు. కొంతమంది ఏమో పువ్వులతో పూజ చేస్తున్నారు, కొంతమంది కర్రలతో పూజ చేశారు, అది పూజ ఇది పూజ. అంటే నేను చేసింది ఏమో ఊరికే పోదు, సాధన చేసావనుకో, అది ఊరికే పోదు. ఎంత చిన్న ప్రయత్నం చేసినా ఊరికే పోదు. అది ఈ జన్మలో చేసిన సాధన అంతా రాబోయే జన్మలో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ సాయంత్రం నిద్రపోయే ముందు 75 పేజీ వరకు చదివామనుకోండి ఏదైనా పుస్తకం, మరి పొద్దున్న ఎక్కడ మొదలు పెడతాం, రేపు ఉదయం 76 పేజీ నుంచి మొదలు పెడతాం. అలాగే ఈ జన్మలో ఈ శరీరం ఉండగా నువ్వు ఎంతవరకు అయితే సాధన చేసావో అంత సాధన కానీ నెక్స్ట్ జన్మలో నీకు ప్రారంభం అవుతుంది. ఈ మాట భగవాన్ చెప్పిన ఈ మాట జ్ఞాపకం పెట్టుకుంటారు. రాళ్ళని పూజించవచ్చు, రప్పలను పూజించవచ్చు, యాత్రలుగా తిరగవచ్చు, యాత్రలకి తిరగవచ్చు. అన్నిటికంటే ఒక మహాత్ముడు చోట, ఒక మహర్షి చోట, ఒక యోగి పొంగోడు చోట నీకున్న అనుభవం వల్ల నీకు ఆధ్యాత్మిక పురోగతి వేగవంతం. వాళ్ళ సన్నిధానంలో నువ్వు శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. శాంతి శాంతి.